சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
பதவ அத்தியாயம் பதஹாரவ ஸ்லோகம்.
பக்துமர்ஹஸ்ய சேஷேண திவ்யாஹ்யாத்மவிபூதய யாபிர்விபூதிபிர்லோகான் இமாம் ஸ்வம் வ்யாப்ய திஷ்டசி.
அர்ஜுனுடு கிருஷ்ண பரமாத்ம யொக்க விபூதுலன்னி తెలుసుకోవాలనేటటువంటి కోరికతో కృష్ణ పరమాత్మను ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఏ రూపాలలో వ్యక్తమవుతావో నీ విభూతులన్నీ నాకు చెప్పవలసినది. విభూతి అంటే ఈ యొక్క అధ్యాయానికి విభూతి యోగ అని పేరు. యోగ అంటే వ్యక్తం కానటువంటి పరమాత్ముడి శక్తి. యోగ అంటే అనేక అర్థాలు ఉన్నాయి యోగం అనే పదానికి. ఇక్కడ ఈ అధ్యాయంలో యోగ అంటే వ్యక్తము కానటువంటి ఆయన యొక్క శక్తి. ఉదాహరణకి ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే నా మాట్లాడే శక్తి మీకు వ్యక్తం అవుతున్నది మాటల ద్వారా. స్పీచ్ పవర్, స్పీకింగ్ పవర్. నేను మాట్లాడలేదనుకోండి, ఆ మాట్లాడే శక్తి అంతర్గతంగా ఉంటుంది, లోపల ఉంటుంది, వ్యక్తం కాకుండా ఉంటుంది. ఒక గాయకుడు ఉన్నాడు, చక్కగా సంగీతం పాడతాడు, ఆయన శృతి చేసుకుంటున్నాడు తంబూరా. శృతి చేసుకోవడానికి చాలా టైం పడుతుందిగా, మృదంగంతో పాటు సమానంగా చేసుకోవాలి. శృతి పెట్టుకుంటాడు ముందు, ఆ మృదంగం దీని ప్రకారంగా పెట్టుకోవాలి వాళ్ళు, మళ్ళీ వైలిన్ ఇచ్చి కూడా దాని ప్రకారంగా పెట్టుకోవాలి. అంతవరకు ఇంకా ఆయన పాడటం ఆరంభించలే. ఈ సాప తంబూరా శృతి పెట్టుకునేటప్పుడు ఆయన యొక్క పాడే శక్తి వ్యక్తం కాకుండా ఉంటే అది యోగ, దాన్ని యోగ అంటారు. ఎప్పుడైతే శక్తి వ్యక్తం కాకుండా ఉంటుందో అది యోగ అని పేరు. ఆ శక్తి, పాడే శక్తి ఆయన మొదలు పెడితే కచేరి మొదలు కాగానే ఆ పాడే శక్తి బయటకు వచ్చినప్పుడు అది విభూతి అంటారు. 6:30 to 7:30 దాకా స్వామిని వారి విభూతి అన్నారు. ఏమిటి విభూతి? మాట్లాడే శక్తి అంతా బయటికి కనపడుతుంది. ఏ శక్తి అయినా సరే, వినే శక్తి, చూసే శక్తి, మాట్లాడే శక్తి, ఏ శక్తి అయినా సరే వ్యక్తమైతే అది విభూతి, అవ్యక్తంగా బయటికి రాకుండా ఉంటే అది యోగ. ఇప్పుడు విభూతి యోగ అన్నా. నీ విభూతి గురించి చెప్పవలసింది అంటున్నాడు. నీ వ్యక్తమైన శక్తి ఏమిటో నాకు చెప్పవలసింది. ఎలా ఎలా నువ్వు వ్యక్తమవుతున్నావో, ఏ విధంగా వ్యక్తమవుతున్నావో చెప్పవలసింది అని అడుగుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా విభూతి అంటే? అందుకని విభూతి పెట్టుకుంటాం. దానికి రిప్రజెంటేటివ్గా భగవంతుడి యొక్క విభూతులన్నీ ఇవన్నీ కూడా, ఈ విభూతి కూడా ఆయన యొక్క విభూతి అని. అలా ఈ శరీరాన్ని ఆయన విభూతి కనుక నేను అలంకరిస్తాం, అదొక అర్థం. రెండో అర్థం కూడా ఉంది విభూతికి. అన్ని దహించిన తర్వాత బూడిద వస్తుంది. విభూతి అంటే బూడిదే కదండి, ఏముందది? కాకపోతే జల్లెడ పట్టి బాగా కాస్త వాసన వేస్తారు అందులో, మసే కదా, అది బూడిదే కదా. ఈ శరీరం కూడా ఒక రోజుకి బూడిదయ్యేది అని గుర్తు చేసుకోవడానికి అనమాట విభూతి పెట్టుకునేది. ఈ శరీరం కూడా ఒక రోజుకి ఇలా బూడిదయ్యేది, దీని మీద ఎందుకు మమకారం అని గుర్తు చేసుకుంటాం అనమాట రోజు పెట్టుకొని. అందుకు విభూతి పెట్టుకునే వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు ఈ విషయం. అట్లయితే నేను పెట్టుకోనండి అనకండి, విషయం అది. అది భగవంతుడు ప్రసాదంగా తీసుకుంటాం మనం దాన్ని, విభూతిని గుర్తు చేసుకోవడానికి అనమాట. సత్యమే కదా విషయం, సత్యమే కదా. సత్యానికి ఎందుకు భయపడాలి? ఎందుకు పారిపోవాలి సత్యాన్ని నుంచి? ఎంతకాలం పారిపోతాం సత్యం నుంచి? చూడండి శ్లోకం. వక్తుం అర్హసి అశేషేణ, నువ్వే నీ విభూతులన్నీ చెప్పడానికి అర్హుడివి అన్నాడు. మనిషికి ఎవరు చెప్పలేరు నువ్వు తప్ప అని అంటున్నాడు ఆయన. దివ్య ఆత్మ విభూతయ. ఆత్మ విభూతయ అంటే నీ యొక్క విభూతులన్నీ నువ్వే చెప్పగలవు, మరెవరూ చెప్పలేరు. ఎవరు చెప్పినా కూడా నారద వ్యాస వీళ్ళందరి ద్వారా విన్నాను నేను, వాళ్ళందరూ చెప్తుంటే విన్నాను, కానీ వాళ్ళంతా స్పెషలిస్టులు లాంటి వాళ్ళు. పోయిన వారం చెప్పారు వాళ్ళంతా స్పెషలిస్టులు లాంటి వాళ్ళు, వాళ్ళకి పూర్తిగా తెలియదు. కొన్ని దోషాలు ఉన్నాయి, 5 దోషాలు చెప్పాను, 6వ దోషం చెప్పాలి. 5 దోషాలు ఏమిటి మళ్ళీ గుర్తు చేస్తాను ఒకసారి. ప్రతి వాళ్ళకి అజ్ఞానం ఉంటుంది, ఎంత తెలుసుకున్నా ఏదో ఒక అజ్ఞానం ఉంటుంది మనిషి, కొంత లిమిటేషన్ ఉంటుంది. అజ్ఞానం ఒక దోషం. 2వది, ఎంత విన్నా ఎంత చేసినా కూడా ఏదో ఇంకా ఒకటి తెలియలేదనే ఉంటుంది ప్రపంచంలో. ఎంత విన్నా, ఎన్ని చదివినా, ఎన్ని చూసినా, ఎంత నేర్చినా, ఎంత చూసినా, ఎంత వారలైనా, ఎంతటి గొప్పవాళ్ళైనా కూడా వాళ్ళకి ఏదో ఒక లిమిటేషన్, పరిమితి ఉంటూనే ఉంటుంది. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని అంట, అన్నిటి మాస్టర్ చేశాడంటాడు. నువ్వు మాస్టర్ చేశాడంటే ఒక ఫీల్డ్లో ఇంకొక ఫీల్డ్ తెలియదని అర్థం, అంతే కదా మరి, లేకపోతే ఎట్ట మాస్టర్ చేస్తాడు. 2వ దోషం సందేహం, సంశయం, డౌట్ ఉంటూనే ఉంటుంది ఏదో ఒక విషయాన్ని గురించి. తర్వాత విపర్యయం 3వది, ఒకదాన్ని మరొకటిగా చూడటం, ఎప్పుడు భ్రాంతే, అదే నేను ఏదో అనుకున్నా, ఆ ఏదో అనుకోవడమే విపర్యయం. మామూలు డైమండ్ చూసి అమెరికన్ డైమండ్ అనుకున్నట్ట, వైఢూర్యం అనుకున్నట్ట, భ్రమ. అంతా నకిలీ గోల్డ్ చూసి నిజమైన బంగారం అనుకుంటే విపర్యయం కాగా ఏమవుతుంది? చాలామంది బంగారపు గాజులు వెనకేసుకుంటారు, రోల్డ్ గోల్డ్ ముందుకేసుకుంటారు. ఎందుకంటే దొంగవాడు ఎవడన్నా లాక్కపోయినా మొదటి గాజు పోతుంది, బంగారం వెనకేసుకుంటారు. ఇంకొక విచిత్రం ఏమిటంటే బంగారం అన్నీ లాకర్లో పెట్టుకొని రోల్డ్ గోల్డ్ అన్నీ వేసుకుని పోతుంది చూస్తారు చాలా మంది. ఎందుకయ్యా అంటే ఆ బంగారం వేసుకుంటే పోతుంది కదండి, అందుకని అవే వెరైటీ బంగారం నకిలీ కూడా చేస్తున్నారు కదా, అందుకని నకిలీ వేసుకుంటారు. ఆ నకిలీ వేసుకోగానే చూసి అందరూ అవి సత్యం అనుకోవాలనే కదా, వాళ్ళందరినీ విపర్యయంలో పడేయాలనే కదా వేసుకుంటున్నాం. ఎవరన్నా వేసుకున్నా కూడా మనం విపర్యయంలో పడతాం. అంటే ఒకటిని మరొకటిగా చూడటం, ఉన్నదా లేదా భ్రాంతి. ఒక బంగారం ఉదాహరణ చెప్పాం మనం, తినే పదార్థాల్లో కూడా ఉంటుంది. టేబుల్ మీద ఇళ్లల్లో ఇప్పుడు డెకరేషన్ కోసం పండ్లు పెడతారు, నిజమైన పండ్లు పెట్టరు టేబుల్ మీద, అవి ఎప్పుడు అట్లాగే ఉంటాయి వాడకుండా. తిందాం అని చెప్పి బయట తీసుకుంటే ఎట్లా ఉంటుంది, తినగలవా? మైనంతో చేసినవి అవి, కానీ విపర్యయం అయిందా లేదా? ఆ ద్రాక్ష పండ్లు అట్లాగే నల్లగా రెడ్ కలర్లో కరెక్ట్గా అదే సైజులో మెత్త మెత్తగా ఉంటాయి. క్యారెట్ చూడండి, అరటిపండు చూడండి, ఏ అరటిపండు, అన్ని అరటిపండ్లు మోడల్స్ ఉన్నాయి. చెవ్వాళ్ళ రెడ్ బనానాస్, మామూలు బనానాస్, ఏదైతే ఉందో ఒరిజినల్గా అన్ని డూప్లికేట్ ఉన్నాయి. విపర్యం జరుగుతుందా లేదా? ఏమంటారు, కళ్ళకి ఏదో దోషం, ఆప్టికల్ ఇల్యూషన్ అంటారు. కరెక్ట్గా ఉందండి అన్నారు. తర్వాత 2వ దోషం, 3వ దోషం విపర్యయ దోషం. 4వ దోషం ప్రమాద అని చెప్పాను. ప్రమాద అంటే ఏంటి, నిర్లక్ష్యం. మనం ప్రమాదం అంటే తెలుగులో ప్రమాదం కాదు, డేంజర్ అని కాదు, ఇక్కడ సంస్కృతంలో ప్రమాద అంటే నిర్లక్ష్యం, జాగ్రత్త అనేది లేకపోవడం మనిషికి. ఏదో ఒకటి పోగొట్టుకుంటూనే ఉంటాం మనం, చూసారా, మర్చిపోతుంటాం, ఎక్కడో పెడతాం మర్చిపోతాం, నిర్లక్ష్యం అనమాట. ఎంత జాగ్రత్తగా ఉన్నానండి, అయినా కూడా పోయింది. ఎంత జాగ్రత్తగా ఉన్నానో అన్నాడు. అబ్బా అంత జాగ్రత్తగా ఉంటేనే పోయింది, ఇంకా జాగ్రత్తగా లేకపోతే అంటే ఇంట్రెన్సిక్ డిఫెక్ట్ అనమాట, ప్రమాద అన్నాడు. దోషం మనిషికి. తర్వాత 5వ దోషం అపటు కారణత్వం, పటుత్వం ఉండలేకపోవడం. ఇంద్రియాలలో ఈ మన యొక్క మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా కావలసినంత శక్తి లేకపోవడం. కొంతకాలం ఉంటుంది, ఉన్నా కూడా కొంతకాలం పనిచేసిన తర్వాత పోతుంది. ఒకటి పనిచేస్తే ఒకటి పనిచేయదు. కొంతమంది బుద్ధి పనిచేయదు, కొంతమందికి మనస్సు సరిగ్గా పనిచేయదు, కొంతమందికి ఇంద్రియాలు పనిచేయవు, కొంతమందికి ఏది పనిచేయదు. అపటు కారణత్వం అన్న, కొంతకాలం పనిచేసినా పోతూ ఉంటాయి. వాటి ఉంచగలరా వాటిని పర్మనెంట్గా? మన వల్ల కాదంటే కాదు, ఏమన్నా చేయండి. ఎన్ని బ్యూటీ పార్లర్లకు పోయినా, ఎన్ని క్లినిక్లకు పోయినా, ఎన్ని జిమ్లకు పోయినా, ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా, ఎంత చేసినా మన వల్ల కాదు, మా వల్ల కాదయ్యా అన్నారు. అపటు కరణత్వం, వీక్నెస్. కాసేపు కూర్చుంటే కాళ్ళు నొప్పులు, కింద కూర్చుంటే నడు నొప్పి, ఏదో ఒక బాధ, అన్ని బాగున్నాయి. చివరిది ఏమిటండి అన్నాడు, విప్రలబ్ధి. విప్రలబ్ధి, ఏదైనా పని చేసేటప్పుడు ఏదో ఒక లాభం మనసులో పెట్టుకొని చేస్తాడు మనిషి. ప్రతి వ్యక్తి మోటివేటెడ్ ప్లాన్, మోటివేటెడ్ యాక్షన్ అన్నాడు. అది కూడా ఒక దోషమేట. ఏమండి అది కూడా దోషమేనా అన్నాడు. మనకేది దోషంగా కనిపించదు అసలు, అది విషయం. దోషాలన్నీ దోషాలుగా కనిపిస్తే మనకు దోషాలు ఎందుకు ఉంటాయండి? దోషాలన్నీ దోషాలుగా కనిపించకపోవడం వల్ల వాటిని మనం పోషిస్తూ ఉంటాం. కనీసం దోషాలు ఉన్నాయి అని చెప్పి తన యొక్క పరిమితిని తెలుసుకోవాలి మనిషి, అది చాలు. దోషాలని మానవుడు కరెక్ట్ చేసుకోలేడు కొన్ని, కానీ నాకు ఈ పరిమితి ఉన్నాయి అనేటటువంటిది తెలుసుకొని అహంకారం లేకుండా ఉంటే చాలు. అది మన శాస్త్రం చెప్పేది. దోషాలు ఉన్నప్పటికీ కూడా అహంకారంతో ఎందుకు విడిచిపడతావు అంటుంది శాస్త్రం. ఇంతటి లిమిటేషన్స్ ఉన్నప్పుడు నీకు అసలు అహంకారం ఎట్లా వస్తుంది? గర్వం ఎందుకు? ఏం చూసుకొని గర్వపడాలి నువ్వు? విప్రలబ్ధి అంటే గర్వం, అహంకారం మనిషికి. అంటే తన స్వార్థం కోసం కొన్ని ప్లాన్లు వేస్తూ ఉంటాడు మనిషి. ఉదాహరణకి ఇప్పుడు అబ్బాయి సీటు కోసం కాలేజీలో 1,00,000 రూపాయలు కట్టాడు అనుకోండి, 2 లక్షలు. ఏమండి ఇప్పుడండి 1 లక్షకి ఎక్కడొస్తాయండి? 4 లక్షలు 5 లక్షలు. డాక్టర్ సీటు కావాలంటే 4 లక్షలు 5 లక్షలు. ఎందుకు కడుతున్నాడు తండ్రి? 1 crore నేను ఎక్కడో ఉన్నా ఏ పాతకాలంలోనూ. ఇంకా 1 కోటి రూపాయలు కట్టి డాక్టర్ సీటు కొనుక్కున్నాడంటే ఆ తండ్రి కొడుకు నుంచి 5 కోట్లు ఆశిస్తాడా ఆశించడా? సంపాదన 1 కోటి పెట్టి డాక్టర్ సీట్ సంపాదించిన వ్యక్తి డాక్టర్ అయ్యి మళ్ళీ దాన్ని 2 కోట్లు 3 కోట్లు చేసుకోవాలని చూస్తాడా లేదా? అదే విప్రలబ్ధి. ప్లాన్ చూడండి, మోటివేటెడ్ ప్లాన్ అనమాట. ఏ ఉద్యోగంలో డబ్బులు ఎక్కువ వస్తాయో చెప్పండి మాకు. అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాడా? ఐటీ కంపెనీలో ఉంటే అమ్మాయి చేసుకుంటుంది ఈ రోజుల్లో, లేకపోతే చేసుకోవడంలా. అమ్మాయిలందరూ, అబ్బాయిలకి అమ్మాయిలు దొరకడం కష్టంగా ఉంది ఇప్పుడు. ఎందుకో తెలుసా? అమ్మాయిలందరూ కూడా ఎంటెక్ బీటెక్ అయిపోయినాయి, అవి అందరూ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నారు. అబ్బాయి కూడా ఈక్వల్ గా సంపాదించాలి, దానికి ఇంకొంచెం ఎక్కువన్నా సంపాదించాలి, లేకపోతే పెళ్లి చేసుకోం. అది మోటివేటెడ్ అనమాట, విప్రలబ్ధి అంటారు. అబ్బాయి ఏదైనా కొంచెం తక్కువ ఉద్యోగం ఉన్నా, ఒకవేళ ఏదన్నా మిగతా కళలు అంటే 64 కళలు ఉన్నాయి కదండి, సంగీతం, నృత్యం, సాహిత్యం, రకరకాల కళలు ఉన్నాయి. ఐటీలో కాకుండా, ఇంజనీర్ కాకుండా వేరే కళలు, ఇప్పుడు యోగా ఉన్నది అదొక కళ, సంగీతం ఉన్నది ఒక కళ, నృత్యం ఉన్నది ఒక కళ, పెయింటింగ్ ఉన్నది ఒక కళ. ఆ వృత్తిని చేసి అబ్బాయిని చేసుకోమనండి ఇప్పుడు ఎవరినన్నా అమ్మాయిని. వాళ్ళకి పెళ్లి కాదు. ఒక ఆవిడ చెప్తుంది, ఒక ఆవిడ ఒక అబ్బాయి భజన చేస్తుంటాడట, భజనలు కడతాడు, చాలా బాగా పాడతాడు, 35 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి కాలే. ఎందుకంటే భజనలు పాడేవాడిని నేను చేసుకుని ఏం ప్రయోజనం ఉండదు. ఆ యొక్క భజన సంప్రదాయానికి ఎంత గౌరవం ఇవ్వాలి! ఒక సంగీతం పాడతాడు ఒక వ్యక్తి, ఆ దానికి ఎంత గౌరవం ఇవ్వాలి మనం! ఆ సంప్రదాయాన్ని మనం నిలబెట్టాలి. ఇంకొకటి, పురోహితులను కూడా ఎవరు చేసుకోవడంలా? పురోహితం చేసేవాడికి పెళ్లి కావాలా లేదా? గుళ్ళల్లో పూజారి పూజ చేయాలా లేదా? పౌరోహితం చేసేవాడు కావాలి, పూజారి కావాలి మనకు. మరి వాళ్ళకి వివాహం కాకపోతే మరి వాళ్ళ తర్వాత పిల్లలు ఎవరు పౌరోహితం చేస్తారు? ఇలా అమ్మాయిలందరినీ ఎంటెక్లు బీటెక్లు చదివించి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేయిస్తే మరి ఆ వృత్తిని ఎవరండి, ఆ వృత్తి చేసేవాళ్ళని ఎవరు వివాహం చేసుకుంటారు? ఇది విప్రలబ్ధి కాదా? తప్పే కదా. అదిక అన్ని కళలలో కూడా ఏముందండి, ఏ సుఖం పడుతున్నారు వీళ్ళని ఐటీ కంపెనీలో పోయి, ఎప్పుడు పోతుందో ఉద్యోగం తెలియదు, ఆ చేస్తున్నంతసేపు కూడా ప్రెషర్, ఊరికే ఇస్తారా ఏమిటి 1,00,000 డబ్బులు జీతాలు? వేలేమిటండి, 2 లక్షలు కదండి, 2 లక్షలు 1,50,000, ఊరికే ఎందుకు ఇస్తారండి? కూర్చోబెట్టి నాయన నువ్వు తిను జీతం తీసుకోమని ఇస్తారా ఏంటి? ఎందుకు ఇవ్వాలి అసలు ఎవరైనా ఊరికినే? కనుక నువ్వు ఎంత ఆశిస్తావో అంత మానసిక శాంతిని నష్టపోతావు, శారీరక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు, మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు. ఎందుకంటే విప్రలబ్ధి, మోటివేటెడ్ ప్లాన్. నాకు అంత కావాలి, ఇంత కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, బోర్డని కోరికలు ఒకటి కాదు రెండు కాదు, డబ్బులన్నీ వస్తాయి కానీ శాంతి పోతుంది. కారణం ఏమిటి? విప్రలబ్ధి దోష అన్నారు. చాలా దోషం అది, సమాజమే దెబ్బతింటోంది ఓవరాల్గా. అంటే మనిషి మనస్సు ఆలోచన విధానంలో చాలా దోషాలున్నాయి. హే కృష్ణ, ఇట్లాంటి దోషాలన్నీ ఉన్నవాళ్ళు చెప్పినా కూడా నువ్వు చెప్పినట్టు చెప్తారా? చెప్పరు కదా, కనుక నువ్వే చెప్పు నాయన నాకు అంటున్నాడు. వక్తుం అర్హసి అశేషేణ, నువ్వే పూర్తిగా చెప్పగలుగుతావు నాకు చెప్పవలసినది అంటున్నాడు. అశేషేణ వక్తుం అర్హసి, ఏమిటవి? అశేషేణ అంటే పూర్తిగా, 16వ శ్లోకం అండి. వక్తుం చెప్పదగిన వాడివి, నువ్వే పూర్తిగా చెప్పదగిన వాడివి, సమర్థుడవు. ఏమిటవి? దివ్యాహ ఆత్మవిభూతయః, దివ్యములైనటువంటి నీ యొక్క విభూతులు, నీ యొక్క వైభవం, ఆత్మవిభూతయః, నీ యొక్క విభూతులన్నీ అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ విశేష విభూతులు. దివ్యాహ అంటే విశేషమైనటువంటి, ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి. యాభిహి విభూతయః, యాభిహి విభూతిభిహి, ఏ విభూతులు తెలుసుకోవడం వల్ల, ఏ విభూతులతో నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావో అవన్నీ నువ్వే చెప్పవలసినది. యాభిహి విభూతిహి త్వం వ్యాప్య తిష్ఠసి, ఏ ఏ విభూతుల ద్వారా నువ్వు వ్యాపించి ఉన్నావో, ఎక్కడెక్కడ ఎందులో ఉన్నావో నాకు చెప్పవలసినది. త్వం తిష్ఠసి అని చెప్పేశాడు ఆల్రెడీ కృష్ణ పరమాత్మ. చెప్పినా కూడా ఒక్కొక్కసారి మర్చిపోవడము, లేకపోతే ఇంకా వినాలని ఆశ అయి ఉండొచ్చు. ఎక్కడ చెప్పాడంటే 7వ అధ్యాయంలో చెప్పాడు, పుణ్యో గంధో పృథివ్యాంచ, అక్కడ ఆ శ్లోకంలో చెప్పాడు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వ వేదేషు శబ్దక్షే పౌరుషం ఋష అని అక్కడ చెప్పేశాడు కదా. అట్లాగే కాదు, 9వ అధ్యాయంలో కూడా చెప్పాడు కృష్ణ పరమాత్మ. 9వ అధ్యాయంలో 16వ శ్లోకం, 17, 18, 19, అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం, ఆ మంత్రాలు అక్కడన్ని 16 నుంచి 19 దాకా 4 శ్లోకాలు చెప్పారు. చెప్పినప్పటికీ కూడా ఇంకా ఇంకా చెప్పమని అడుగుతున్నాడు అర్జునుడు. ఇమాన్ లోకాన్ వ్యాప్య తిష్టసి, ఈ లోకం అంతా నువ్వు వ్యాపించి ఉన్నావో చెప్పవలసినది అన్నారు. ఎందులెందులో వ్యాపించి ఉన్నావో నాకు చెప్పవలసినది. ఎందుకు అడుగుతున్నాను మరలా? దానికి కారణం చెప్పాలి కదా. ఒకవేళ కృష్ణుడు అంటాడేమో, అయ్యి అర్జున 7వ అధ్యాయంలో చెప్పానా, 9వ అధ్యాయంలో చెప్పానా, మళ్ళీ ఎందుకు అడుగుతావు అని అనే ముందే అర్జునుడు కారణం చెప్తున్నాడు. నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా, మళ్ళీ నువ్వు 7వ అధ్యాయంలో చెప్పావులే నాకు గుర్తుంది, 9వ అధ్యాయంలో కూడా చెప్పావు నాకు గుర్తున్నది, మర్చిపోయి కాదు నేను అడుగుతున్నది, కానీ వేరొక కారణం ఉన్నది. ఏమిటా కారణం? ఏమీ లేదు, నువ్వు కొంచెం చెప్తే ఇంకాస్త నేను ఉపాసన చేస్తాను, వాటి మీద ధ్యానం చేస్తాను, ధ్యానం చేస్తే నాకు ఏకాగ్రత పెరిగి చిత్తశుద్ధి కలిగి నీ యొక్క నిర్గుణం బ్రహ్మ జ్ఞానం ఉంది చూసావు అది తెలుసుకుంటాను కదా, అందుకని అడుగుతున్నా. ఈ రూపాలలో నువ్వు విభూతి, ఏ రూపాలలో నీ విభూతి ఉన్నదో చెప్తే ఆ రూపాలను ధ్యానించి ధ్యానించి రూపం లేని నిన్ను తెలుసుకోవడానికి నన్ను నేను తయారు చేసుకుందామని అన్నాడు. చూడండి అర్జునుడు, అర్జునుడు అడిగాడు, మనం కూడా అడగాలి అట్లా. అది విషయం, మనం చేసే పూజ భగవంతుడికి, భగవన్ నామం, ఆయనకి చేసే సేవ దేని కొరకో తెలుసా? ఆయన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడానికి, అందుకు సహాయపడుతుంది, అందుకని అడుగుతున్నాను అంటున్నాడు అర్జునుడు. 17వ శ్లోకంలో చదువుతాం.
కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్, కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ. త్వాం సదా పరిచింతయన్, నిన్ను
స్వాం సదా ఎల్లప్పుడూ పరిచింతయన్ చింతించడం కోసం నిన్ను గురించి ఆలోచించడం కోసం పరిచింతయన్ ధ్యానం చేయడం కొరకు సగుణ ధ్యానం చేయడం కొరకు రూపం ద్వారా ధ్యానం చేయడం కొరకు ఒక రూపాన్ని చెప్తే నాకు ఆ రూపం మీద నేను ధ్యానం చేస్తాను సదా పరిచింతయన్ ఎల్లవేళలా నిన్ను ధ్యానించడం కోసం కథం అహం విద్యా నీ యొక్క నిజమైన రూపాన్ని ఎలా తెలుసుకోగలను లేకపోతే కథం అహం విద్యా నీ యొక్క నిజమైన స్వరూపం నిర్గుణ బ్రహ్మ జ్ఞానం విజానీయాం విద్యాం అంటే ఎలా తెలుసుకోగలను నువ్వు చెప్పకపోతే నువ్వు చెప్తే నేను వాటి మీద ధ్యానం చేస్తా వాటి మీద ధ్యానం చేస్తే నేను నీ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంటాను ట్రూ నేచర్ నీ యొక్క నిజస్వరూపాన్ని ఎలా తెలుసుకుంటాను అందుకని కేషు కేషుచ భావేషు నువ్వు ఎందెందులో ఉన్నావో ఎందులో ఎందులో ఉన్నావో కేషు కేషు ఎందులో ఎందులో నువ్వు ఏ ఏ వస్తువునందు భావేషు అంటే వస్తువునందు ఏ ఏ వస్తువులందు నువ్వు అధికంగా వ్యక్తమవుతుంటావో ఏ ఏ వస్తువులందు అధికంగా వ్యక్తమవుతుంటావో చూడంగానే అబ్బా ఆశ్చర్యం అని అనిపిస్తుంది అనుకోండి మనసు అక్కడ లగ్నమైపోతుంది భగవంతుడు విభూతి అది అని మనస్సు ఏకాగ్రతను పొందుతుంది కేషు కేషు చ భావేషు ఉదాహరణకి కైలాసం చూసారా కైలాస పర్వతం ఆ కైలాస పర్వతం చుట్టూ మానస సరోవరం ఉంటుంది స్వామీజీ ఉదాహరణ చెప్తారు ఆ కైలాస మానస సరోవరం స్వామీజీ కూడా చూడలేదు నేను చూడలేదు ఆయన మన ఫొటోస్లో చూస్తుంటాం కదా పెద్ద పర్వతం మంచు పర్వతం దాని చుట్టూ మానస సరోవరం శివలింగానికి అభిషేకం చేస్తే ఆ జలం అంతా కాదు పాకుతున్నట్లుగా అనిపిస్తుందా అనిపించదా అభిషేకం చేసేటప్పుడు క్రిందికి వస్తాయి నీళ్ళన్నీ కైలాస పర్వతం శివలింగంలాగా క్రింద జలం అభిషేక జలంలాగా ఆయనకి అభిషేకమై కిందికి వస్తున్నట్లుగా అనిపిస్తుంది మీలో ఎంతమంది అమర్నాథ్ చూశారు ఎవరు చూడలే నేను చూశా అమర్నాథ్ వెళ్ళా నేను చెప్తాను అమర్నాథ్ కాశ్మీరానికి పైన ఉంటుంది చాలా సంవత్సరాల కిందట వెళ్ళాం అది వెళ్ళడానికి 5 రోజుల ప్రయాణం వెళుతూ ఉంటే వెళ్ళంగా 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 ఆ కొండ గుహ తెలుస్తుంది పెద్ద గుహ సహజంగా ఏర్పడింది గుహ ఆ గుహలోకి పోగానే మనకు శివలింగం కనపడుతుంది మంచు లింగం 6 అడుగుల మంచు లింగం కనపడుతుంది ఆ మంచు లింగానికి పైన ఇంకా నీళ్లు పడుతూ ఉంటాయి అభిషేకం చేస్తున్నట్లే ఎంత విచిత్రం చూడండి ఇట్లాంటి ఇప్పుడు నయాగరా ఉంది అమెరికాలో అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ఇది ప్రకృతిలో ఎంత అద్భుతమైనటువంటి విభూతి భగవంతుడే ఎంత నీరు ఎంత నీరు అది ఎన్ని మైళ్ళు ఎంత ఫోర్స్ కళ్ళు చాలవు చూడటానికి 2 కళ్ళు చాలవు హిమాలయ పర్వతాలు చూడండి ఎంత ఎత్తు ఆ నేపాల్ వెళ్ళినప్పుడు ఆ ముక్తినాథ్ దగ్గర వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి ఆ శిఖరాలు భగవంతుడి విభూతి అంటే అసలు కళ్ళు చాలవు వినడానికి చెవులు చాలవు చూడటానికి కళ్ళు చాలవు 1 2 సృష్టి మొత్తంలో అట్లా ఎంత అద్భుతమో జరుగుతున్నది ఎన్ని అద్భుతాలు ఉన్నాయి 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు 7 వండర్సా ఎన్ని వండర్స్ ఉన్నాయి ఎక్కడెక్కడో ఉన్నది కాదు మన గుండె చూడండి కొట్టుకుంటుంది ఎంత వండర్ ఇది కిడ్నీలు ఎంత క్లీన్ చేస్తున్నాయి తెలుసా లోపల పాపం ఉన్నాయనే మనకు గుర్తుండదు ఎంత పని చేస్తున్నాయి అవి లోపల కళ్ళు చూడండి ఆ కన్ను ఆర్పడం అనేది అది భగవంతుడు విభూతి కదా కళ్ళు ఆర్పకపోతే ఏముందో తెలుసా మనిషి బతకలేడు కళ్ళు ఆర్పకపోతే ఏమిటో తెలుసు కదా అవుట్ అని అర్థం మన చేతుల్లో ఉందా కళ్ళు ఆర్పడం అనేది చూస్తూ కూర్చుండి కాసేపు అంటే కళ్ళ మణిళ్ళు వస్తాయి విభూతి కదా భగవంతుడి విభూతి ఎక్కడో విభూతి ఇక్కడ విభూతి అద్భుతం కనుక భగవంతుడి విభూతిని తెలుసుకుంటూ ఉంటే దిగులు చింత ఎట్లా వస్తుంది అసలు టైం ఎక్కడుంది దిగులు పట్టడానికి ఆకాశం చూడండి నక్షత్రాలు చూడండి దిగులు రాదు. మన పక్క నేబర్ ని చూస్తే దిగులు వస్తుంది, ఎందుకంటే కంపారిజన్. చంద్రగ్రహణం చూశారు కదా, బ్లడ్ మూన్, అద్భుతం. ఏమి తెలుపు తర్వాత ఎంత కాంతి, ఎంత వెన్నెల, ఆ వెన్నెల కాంతి అద్భుతమైనటువంటి కాంతి. అది మళ్ళీ ఎప్పుడో వస్తుందట, 2037లో వస్తుందట మళ్ళీ తిరిగి. ఎప్పుడు గ్రహణం పడితే మామూలుగా నల్లగా ఉండి కొంచెం 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 విప్పుతాడు, ఈసారి ఏమిటో ఎర్రగా కనపడింది. చూసారా, ఎంతమంది చూసారు మీలో? ఎర్రని ఎరుపు వెరీ రేర్ గా కనపడుతుంది. చూసారు, విభూతి అంటే మనకు వచ్చి కనపడ్డాడు ఆయన, ఆయన విభూతి అది. సరే, ఇట్లాంటివన్నీ కూడా. అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడెక్కడ నదులు ఉంటే ఆ నదుల దగ్గర ఏదైనా చిన్న కొండ ఉంటే గుడి కట్టేస్తారు. ఎంతమంది మీరు మలేషియా వెళ్ళారో నాకు తెలియదు, ఆ మలేషియాలో పెద్ద గుహ, అసలు వెళ్ళి ఇట్లా చూడాలి పైకి, పైన ఆకాశం తెలుస్తుంది గుహలో నుంచి, అక్కడ మురుగ గుడి అన్నమాట. అద్భుతం అది, ఒక ప్రకృతిలో ఒక అద్భుతం అన్నమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ప్రపంచంలో చూస్తే. అందుకనే మన వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్తారు, ఎక్కడ పిక్నిక్లకు వెళ్ళరు. తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు, తీర్థం అంటే నది, ఒక నది పక్కన ఒక దేవాలయం ఉంటుంది చూడండి. ఎక్కడికి పోయినా రామేశ్వరం ఏమిటి, కాశీ ఏమిటి, హరిద్వార్ ఏమిటి, బదరి ఏమిటి, గంగోత్రి, యమునోత్రి, ప్రతి చోట నది, గుడి, నది, గుడి, కొండ. అదే ఫారిన్ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, కొండ కనపడితే రిసార్ట్ కడతారు, కూల్ గా పైన హాయ్ అండ్ రిసార్ట్. అదంతా వెస్ట్రన్ కల్చర్. మన కల్చర్ ఏంటంటే, కొండ ఉన్నదా గుడి కట్టు. ఎందుకో తెలుసా, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆ గుడి కనపడుతుంది పైన, చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా. ఆ గుడిని చూడంగానే ఒక ప్రశాంతత, ఆనందం, తృప్తి. కాంచీపురానికి వెళ్ళేటప్పుడు కూడా వరదరాజ పెరుమాళ్ళు గుడి, కామాక్షి అమ్మవారి గుడి దూరం నుంచే కనపడుతుంది, గోపురం, గాలి గోపురం. ఎందుకంత ఎత్తు కడతారు తెలుసా గోపురం? రోజు వచ్చి దేవుణ్ణి దర్శించుకోలేని వాళ్ళే కనీసం దూరం నుంచైనా చూసి దేవుణ్ణి దర్శించుకున్నట్లే కదా గాలి గోపురం కట్టేది. అందుకే దేవుణ్ణి దర్శించుకున్నట్టే నమస్కారం చేస్తాం చూసారా మనం. కనుక మన యొక్క సంస్కృతిలో పిక్నిక్లు అనేవి లేవు అసలు. ఈ పార్కులు, పిక్నిక్లు, హాలిడే రిసార్ట్లు, ఈ పెద్ద పెద్ద హిమాలయాల్లో కూడా రిసార్ట్లు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అందుకని అన్ని రకాల అక్రమాలు జరుగుతుంటాయి అక్కడ. ఎప్పుడైతే రిసార్ట్లు వస్తాయో అన్ని రకాల అక్రమాలు జరుగుతాయి. అందుకని దైవ చింతన, స్నానం చేయి, గుడికి వెళ్ళు, అది పద్ధతి, అది మన సంస్కృతి. అలా చేస్తాం అనమాట. ప్రతిదీ ఎప్పుడు భక్తి భక్తి భక్తి. కుంభమేళాకి వెళ్ళండి, అదొక అద్భుతం. ప్రతిదీ అంతే. అందుకని వయసులో ఉన్నప్పుడే అన్ని పుణ్యక్షేత్రాలు చూసేసి రావాలి. నార్మల్గా అందరు రిటైర్ అయిన తర్వాత బయలుదేరతారు, వెళ్ళలేక, చూడలేక, నడవలేక. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏమో తీరదు, టైం ఉండదు. రిటైర్ అయిన తర్వాతనేమో శక్తి ఉండదు. ఇంకెప్పుడయ్యా నువ్వు చూసేది అన్నారు. అందుకని చిన్నప్పటి నుంచి మొదలు పెడితే చూడటం, కొంచెం కొంచెం పూర్తి చేసుకొని వస్తాం, తర్వాత కృష్ణారామాలు కొంచెం ఇంట్లో కూర్చొని చూసినవన్నీ నెమరు వేసుకోవాలి. వయసులో ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు బాగా ఉన్నప్పుడే వెళ్ళాలి. ఎవరికి ఇబ్బంది ఉండదు అప్పుడు. మనం వెళ్ళినా మన మీద మనం ఆధారపడతాం. అట్లా వెళ్ళాలి. అలా పుణ్యక్షేత్రాలు చూడాలి, తిరగాలి. తిరిగినప్పుడు మనిషి యొక్క మనస్సు ఎదుగుతుంది. అంతేగాని టూర్ కోసం పోం మనం, పుణ్యం కోసం వెళతాం. అందుకని టూర్ బిజినెస్ అనేది లేదు మనకు. ఈ టూరిస్ట్ అన్ని ఇప్పుడు వచ్చినాయి. అందుకని మన దేశంలో బాగా తెలుసు గవర్నమెంట్ కూడా ఈ టూరిజం ప్రమోషన్, స్వామీజీ అంటుంటారు జోక్గా, ఈ టూరిజం ప్రమోషన్ చేయాలంటే ఈ దేశంలో కష్టం. అందుకని ఏం చేస్తున్నారు తెలుసా వీళ్ళు, సంక్రాంతికి, పొంగల్కి స్పెషల్ బస్సు, స్పెషల్ ట్రైన్స్, ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సులు పెడతారు. శివరాత్రికి, శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు, అరుణాచలాని, తిరువన్నామలకి ప్రత్యేక బస్సులు, శబరిమలకి ప్రత్యేకమైన బస్సులు. అట్టన్నా పెడితే కదా టూరిజం డబ్బులు వస్తాయి. లేకపోతే మన వాళ్ళు పోరు. అమెరికాలో అట్లా కాదు. సాటర్డే సండే వస్తే అందరు పోతారు బయటికి, అందరూ చూడటానికి వెళతారు, దేవుణ్ణి చూడటానికి కాదు. మన వాళ్ళు ఇక్కడ పండగలప్పుడైతేనే. అంతేకాదు చూడండి, ఈ యొక్క సంక్రాంతి అప్పుడు ఈ గంగిరెద్దులకి, ఎద్దులకి, ఆవులకి పూజ చేయడం, పశు పూజ, గో పూజ చేయడం. ఆ పండగల సమయంలో మనం ప్రకృతిని ఆరాధించడం, సూర్యుడికి ఆరాధించడం, చంద్రుణ్ణి ఆరాధించడం. ఇప్పుడు ఆ చంద్రు ఇది వచ్చింది కదా మూన్, బ్లడ్ మూన్, చంద్రగ్రహణం. ఆ రోజు స్నానాలు చేసేవాళ్ళు, ముందు స్నానం తర్వాత స్నానం, ఉపవాసం, మంత్ర జపం. చూడండి, అదే మామూలు వెస్ట్రన్ కల్చర్ లో అయితే లూనార్ ఎక్లిప్స్ అంటే టెలిస్కోప్ పెట్టి చూస్తూనే ఉంటారు. మన వాళ్ళు అట్ట చేయరు, ఆ కాసేపు చూడకూడదురా, మరే జపం చెయ్యి, జపం చేస్తూ కూర్చుంటారు. ఇది మన వాళ్ళ పద్ధతి. చూస్తారా ఆలోచన విధానంలో ఎంత తేడా ఉందో. ప్రకృతిలో అది భగవంతుడు విభూతి. ఆ సమయంలో మనం ఏదో ఒక భగవన్ నామం చెయ్యాలి, జపం చెయ్యాలి, స్నానం చెయ్యాలి, చిత్తశుద్ధి వస్తుంది. చూసారండి లూనార్కి ఎక్లిప్స్కి చిత్తశుద్ధికి ఎంత సంబంధం అన్న? సంబంధం ఉన్నది. జపం చేశామనుకోండి, భగవన్ నామం చేశామనుకోండి, పారాయణం చేశామనుకోండి, ఆ నామంలో కోటి రెట్లు బెనిఫిట్ వస్తుందిట. రోజు చేసేటప్పుడు వచ్చింది 10% వస్తే, ఆ రోజు కనుక చేస్తే 10%. అలా మన వాళ్ళ యొక్క ఆచారాలన్నీ కూడా. ఇక్కడ మన దేశంలో ప్రతి ఒక్క ఆచారం కూడా భగవంతుడి వైపు మళ్ళడానికి, భగవంతుడి వైపు తీసుకెళ్ళడానికి. అర్జునుడు అడుగుతున్నాడు, నేను ఆ వస్తువుల మీద ధ్యానం చేయాలి, నువ్వు చెప్పు నాకు ఎక్కడెక్కడ ఉన్నావో, ఎందులో ఉన్నావో. ఆవును తాకి తోక పట్టుకొని నమస్కారం చేసుకోవడం ఏమిటండి? దాన్ని తోక తీసుకుని అరకాయ పెట్టుకుని పెట్టుకుంటాడు. అది యూరిన్ పాస్ చేస్తే దాన్ని తీసుకుని ఇల్లంతా చల్లుకుంటారు, శుద్ధం చేసుకుంటారు. లక్ష్మీదేవి అది శుద్ధం చేస్తుందని. ఆవులో పాలు, నెయ్యి, పేడ, ఈ యూరిన్, ఇవన్నీ కూడా ఔషధంతో సమానంట. అందుకని ఇల్లు అలకడం, ఇంట్లో వేయడం, అవన్నీ కూడా అద్భుతం. చూడండి మన వాళ్ళు ఆ ఆలోచనలు, ఆ అలవాట్లన్నీ కూడా భగవంతుణ్ణి మనం స్మరిస్తుంటాం ప్రతి పనిలో కూడా. మనం ఇవన్నీ క్యాజువల్గా తీసుకోకూడదు. ఏముందండి అవన్నీ పిచ్చి బిలీఫ్ అన్నారు. బిలీఫ్ కాదు, ఆ యొక్క నమ్మకం ఆ మనిషిని ఎంత పరివర్తనం తీసుకొచ్చి ఆ మనిషిలో ఎంతటి ఉన్నత స్థితికి తీసుకెళ్తుందో తెలుసా? ఆ ప్రావు పేడతో గుబ్బెములు చేసి వాటికి పూలు పెట్టి కుంకుమ పెట్టి ముగ్గులు వేసి అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసు? తర్వాత ఆ ముగ్గులు వేసి భూమి మీద భూమాతకి అలంకరించి పూలు చల్లి గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మను ఆవు పేడతో చేసి దానికి పూలు పెట్టి కుంకుమ పూజలు చేస్తే అసలు మనిషిని ఎంత సంస్కారం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఒకటే రెండ ఇట్లా ఎన్నండి, ఎన్ని ఆచారాలు, ఎన్ని పద్ధతులు. అసలు హిందూయిజంలో ఉన్నటువంటి పద్ధతులు ఎక్కడా లేవు. అన్ని కనుమరుగవుతున్నాయి చిన్న చిన్నగా. మళ్ళీ వస్తాయి అనుకోండి, రావాలి. ఈ సృష్టిలో ఇదొక భాగం. సరే, ఏ యోగిన్ అంటున్నాడు. యోగి పరమాత్ముడే అసలైన యోగి. యోగ యోగేశ్వర అన్నాడు. యోగులందరికీ యోగి ఈయన. మామూలు యోగులందరూ కూడా ఈయన తర్వాతనే. యోగిన్, ఓ యోగి, ఏ పరమేశ్వర, శక్తి కలిగినటువంటి, సర్వ మహిమాన్వితుడు అని అర్థం. సర్వ శక్తులు కలిగినటువంటి వాడు, వాడివైన నువ్వు నాకు కథం అహం విద్యాం, నిన్ను ఎలా తెలుసుకునేది నేను, నువ్వు ఏ ఏ రూపాలలో ఉన్నావో. చింతయా అసి, చింతయా అసి, ధ్యేయా అసి, ధ్యానం చేయుటకు నాకు నువ్వు చెప్పవలసినది. మయా భగవన్ అంటే నేను, మయా చింతయ, నా చేత ధ్యానం చెయ్యబడడానికి నీ యొక్క విభూతులతో కూడినటువంటి రూపాలని నాకు చెప్పవలసినది. హే భగవన్, హే పరమాత్మ. 18వ శ్లోకం చదువుతాం. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఈ 18వ శ్లోకంతో ప్రశ్న పూర్తి అవుతుంది. 12వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు అర్జునుడి ప్రశ్నలే. విభూతి గురించి తెలుసుకోవాలని, ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు చెప్తేనే నిన్ను తెలుసుకోగలను, అందరి దగ్గర విన్నప్పటికీ కూడా నువ్వే చెప్పాలి, నువ్వు చెప్పినప్పటికీ ఇంకా వినాలనుంది, అన్ని రకాలుగా చెప్తున్నాడు. హే జనార్దన, జనాన్ దుష్ట జనాన్ అర్ధయతి ఇది జనార్దన. దుష్టులని సంహరించి, అంటే మంచి వాళ్ళని బాధ పెట్టే వాళ్ళని సంహరించేవాడు అని అర్థం. జనార్దన, మధుసూదన సరస్వతి చాలా వివరంగా రాస్తారు జనార్దన అంటే ఏమిటని. ఆయన కృష్ణ భక్తుడు అందుకని చాలా వివరంగా రాస్తారు ఒక్కొక్క పేరుకి. వారు రాస్తారు, దేవ ప్రతిపక్ష భూతానాం జనానాం నరకాది గమయేతృ త్వాత్ జనార్దన. దేవతలని బాధించే వాళ్ళని శిక్షించి నరకానికి పంపించేవాడు విలు. దేవత మంచి వాళ్ళనమాట, మంచి వాళ్ళని దేవాన్ దేవ ప్రతిపక్షాన్. దేవ ప్రతిపక్షులు ఎవరు? రాక్షసులు, అసురులు. దేవ ప్రతిపక్ష ప్రతిపక్ష భూతానాం, దేవతలకు ఎవరెవరు మంచివారికి గొప్పవారికి మహాత్ములకు ఎవరెవరు వ్యతిరేకులో వాళ్ళందరినీ జనానాం నరకాది గమయితృత్వాత్, నువ్వు వాళ్ళని నరకానికి పంపిస్తావు కనుక అంటే వాళ్ళని శిక్షిస్తాడు భగవంతుడు ఏదో విధంగా. అందుకని నీ పేరు జనార్దన అని పేరు. ఇది ఒక అర్థం. మరొక అర్థం ఏంటంటే అభ్యుదయ నిశ్రేయస పురుషార్థ ప్రయోజన సర్వైహి జనైహి యాచ్యతే ఇతి. అభ్యుదయ నిశ్రేయస పురుషార్థం, నాలుగు పురుషార్థాలు ఉన్నాయి కదా, అందులో మోక్ష పురుషార్థాన్ని, మోక్ష పురుషార్థాన్ని పొందుట కొరకు జనుల చేత అర్థించబడేవాడు. అభ్యర్థన అంటారు చూసారా, అర్థించడం, అడగడం. మోక్షాన్ని, పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందడం కోసం ఎవరైతే నిన్ను పూజిస్తారో అటువంటి వాడివి నువ్వు జనార్దన. ఊరికే పేరు పెట్టుకుంటా మనం కూడా, అందుకనే అర్థం లేని పేరు వ్యర్థం. ఏం పేర్లు అయ్యా పెడుతున్నారంటే ఇంటర్నెట్ చూసుకుని పేర్లు పెడతారు. ఇంటర్నెట్లో ఏముందంటే వాడు ఇంగ్లీష్ మీనింగ్ ఇస్తారు, అక్కడ ఇంగ్లీష్ మీనింగ్లో చూసుకొని ఆహా బాగుంది పెట్టుకుంటారు అంతే. ఇప్పుడు అంతే, ఎవరు పేర్లు ఏం పెట్టాలని అడగరండి, అంతా ఇంటర్నెట్లో చూసుకుంటే బోర్డు అన్ని పేర్లు. అది మళ్ళీ మీ సార్ పాస్ పాస్ న్యూమరాలజికల్, తర్వాత పాస్పోర్ట్కి సూటబుల్గా ఉండాలి నేమ్. పాస్పోర్ట్కి న్యూమరాలజీ కోసం చూసుకుండేది నేమ్, లేకపోతే కష్టం అండి. ఒక అర్థమైన పేరు పెట్టుకుంటాం. జనార్దన అనే పేరు దాన్ని తెలుసుకొని జనార్దన్, జనార్దన్ అనే పేరు ఆంధ్రాలో ఎక్కువ, ఇక్కడ తక్కువ. ఆంధ్రాలో జనార్దన అనేది జనార్దనరావు అనే పేరు పెట్టుకుంటారు. సరే, హే జనార్దన, విభూతిం యోగం చ విస్తరేణ ఆత్మనః, విభూతిం ఆత్మనః యోగం విస్తరేణ భూయః కథయ. భూయః అక్కడ చూసారా, భూయః అన్నాడు అంటే నువ్వు నాకు చెప్పింది గుర్తులేదు అనుకుంటావేమో. నువ్వు 7వ అధ్యాయంలో చెప్పాను, 9వ అధ్యాయం చెప్పాను, అర్జునుడికి ఏమంతా ఇంత మతి మరుపు అని అనుకుంటావేమో, నాకేం మతి మరుపు లేదు. భూయః మళ్ళీ, ఆ భూయః అంటే మళ్ళీ తిరిగి అన్నప్పుడు ఏమిటి అర్థం వస్తుంది అక్కడ? నువ్వు 7వ 9వ అధ్యాయంలో చెప్పావు నాకు తెలుసు, అది మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పవలసినది, తిరిగి చెప్పవలసినది. అప్పుడు నువ్వు సరిగ్గా పూర్తిగా చెప్పలా. ఇప్పుడు విస్తరేణ చెప్పవలసినది అంటున్నాడు, విస్తరంగా చెప్పు, విస్తారంగా పూర్తిగా చెప్పు. విస్తరేణ ఆత్మనః యోగం విభూతి. యోగం అంటే వ్యక్తం కానటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి. ఆ అవ్యక్తమైనటువంటి కంటికి కనపడనటువంటి, వ్యక్తం కానటువంటి ఏదైతే కంటికి కనపడుతున్నదో వ్యక్తమవుతున్నదో ఆ విభూతిని నాకు చెప్పు. యోగం విభూతి, ఆ కనపడనిది చెప్పాలి, కనపడేది చెప్పాలి, రెండు చెప్పాలి. కనపడనటువంటివి, వ్యక్తం కానటువంటివి చెప్పు, వ్యక్తం అయ్యేటటువంటివి కూడా చెప్పవలసినది. విభూతి యోగం చ రెండు. భూయః కథయ, ఎందుకంటే మమ అమృతం శృణ్వతః తృప్తిః నాస్తి. మమ తృప్తిః నాస్తి అమృతం శృణ్వతః, నీ యొక్క అమృతమైనటువంటి, అమృతంతో సమానమైనటువంటి నీ విభూతులన్నీ వింటూ ఉంటే నాకు తృప్తి రానంటోంది, ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. 7వ అధ్యాయంలో చెప్పావు తృప్తి రాలే, 9వ అధ్యాయంలో చెప్పావు తృప్తి రాలే. ఎందుకో రెండు శ్లోకాలు మూడు శ్లోకాలు చెప్పావు, ఇప్పుడు ఎక్కువ చెప్పు అని అడుగుతున్నారు. అందుకని గురువు గారికి కూడా ఇంకా చెప్పండి, బాగా చెప్పండి అంటే చెప్తారు. చాలే క్లాసు పోవాలి అంటుంటే గురువు గారికి కూడా చెప్పాలనిపిస్తుంది. కృష్ణ పరమాత్మకు కూడా ఇంత ఉత్సాహం ఎట్లా వచ్చిందంటే అర్జునుడికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్. మామూలుగా అందరికీ ప్రాపంచికమైన విషయాల మీద ఉంటుందండి మనసు. ఏదో కాసేపు అట్లా దైవభక్తి అట్లా చెంపలు వేసుకొని ఏదో కాస్త పూజ అంటే చేస్తామండి. మరీ మీరు 24 గంటలు మా ఆయన్ని చింత చేయమంటే ఆలోచించమంటే శాస్త్రమే చదవండి, శాస్త్రంలోనే ఉండండి అంటే మరీ ఎట్లండి అని అంటారు. కానీ నిజమైనటువంటి ముముక్షువులు ఎప్పుడూ శాస్త్రంలోనే ఉంటారు. వాళ్ళు గురువు చెప్పేటప్పుడు శాస్త్రంలోనే ఉంటారు, గురువు క్లాస్ చెప్పనప్పుడు కూడా ఇంట్లో పనులు చేస్తూ కూడా శాస్త్రంలోనే ఉంటాడు. ఎందుకంటే అదే ఆలోచిస్తుంటారు, అది ఇంట్రెస్ట్ అంటే. అంటే ఎప్పుడూ క్లాసులో కూర్చోమని, ఎప్పుడు పుస్తకం పెట్టుకోమని అర్థం. పుస్తకం చేతిలో లేకపోయినా క్లాసులో లేకపోయినా కూడా క్లాసులో చెప్పింది పుస్తకంలో చెప్పింది మనం ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అది సదా చింతన. మరి మనిషి అన్న తర్వాత కొన్ని పనులు ఉంటాయి కదా, ఆహారం తీసుకోవాలి, నిద్రపోవాలి, స్నానం చేయాలి, అన్ని కొన్ని ఉన్న చోట్లు శుభ్రం చేసుకోవాలి, చాలా పనులు ఉంటాయి కదా, మరి అవన్నీ చేసుకుంటూనే. అంతేకాని సమయం లేదు అనే ప్రశ్నే లేదు, ఎప్పుడు ఉంటూనే ఉంటుంది సమయం. సమయం ఎక్కడికి పోతుంది, మన మనస్సు ఉన్నదా దాని మీద లేదా అని ఆలోచన ఉండాలి. దేనికి మనం ముఖ్యత్వాన్ని ఇస్తున్నాం, ధనానికి సుఖాలకి, ధనం కూడబెట్టుకోవడానికి, ధనం సంపాదించడానికి వాటికి సమయాన్ని ఇస్తున్నామా? ఈ ధనం అనేది, ఈ ఇల్లు అనేది ఈ యొక్క మోక్ష పురుషార్థానికి ఒక సాధనాలుగా చూస్తున్నామా? అది విషయం. ఇక్కడ ధనం, ఇల్లు, ఈ శరీరం ఇవన్నీ ఒక సాధనాలు భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడానికి, జ్ఞానం పొందడానికి. ఇవి సాధనాలు, వీటిని వాటి కోసం ఉపయోగించుకుంటావా ఆ భగవంతుడి కోసం, లేదా భగవంతుడిని వీటి కోసం ఉపయోగించుకుంటావా? నాకు కారు ఇవ్వు, ఇల్లు ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, మా అబ్బాయికి చదువు ఇవ్వు, మా అబ్బాయికి సీట్ ఇవ్వు, మా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వు. నీకు ఇచ్చేసాడు మొదట ముందు అబ్బాయికి, తర్వాత అమ్మాయికి, మా మనవడికి కూడా ఇవ్వు. అంటే భగవంతుణ్ణి ఈ శరీరం ఈ సాధనాల కోసం ఉపయోగించుకుంటున్నావు, కానీ ఈ సాధనాలను భగవంతుడి కోసం ఉపయోగిస్తున్నావా? అలా ఉపయోగించే వాళ్ళు ఎంతమంది అండి చెప్పండి మీరే. 99.99% మంది ఆయన్ని వీటి కోసం ఉపయోగించుకుంటారు. డబ్బులు ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడుగుతారు. ఈ సాధనాలు, ఇచ్చిన సాధనాలని ఆయన కోసం ఉపయోగించు. ఆయన చెప్పిన విషయాలు తెలుసుకోవడానికి ధనం, పుస్తకం కొనుక్కో. ఆయన చెప్పిన వాళ్ళు వినటానికి ఆటోలో రా, కారులో రా. ఆయన చెప్పిన మాట వినటానికి ఖర్చు పెట్టు. అమ్మో, అది ఖర్చు పెట్టనండి, ఆయన ఇస్తూ ఉండాలి, నేను బాగా అనుభవిస్తూ ఉండాలి అన్నాడు. అప్పుడేమవుతుందంటే నీకే శాంతి సుఖం లేకుండా బాధపడతావు తర్వాత. ఎందుకు? అసారం, అనిత్యం, అసత్యం కదా, ఇవన్నీ కూడా అనిత్యం. ఈ సాధనాలన్నీ కూడా సాధనాలను సాధనాలుగా ఉపయోగించకుండా అవే జీవిత పరమావధి అనుకుంటే మనిషికి దుఃఖం తప్పదు. ఇప్పుడు ఈ దుఃఖపడే వాళ్ళందరికీ మీరు చూస్తే ఇదే రేషియో, భగవంతుణ్ణి వీటి కోసం ఉపయోగించుకుంటారు, ఇచ్చిన దాన్ని ఆయన కోసం ఉపయోగించరు. ఇచ్చిన దాన్ని ఆయన కోసం ఉపయోగిస్తే మన శాంతి, ఆనందం, తృప్తి, జీవన సాఫల్యం, ఇంతకంటే ఏం కావాలి మనిషికి? ఎవరు తెలియగల వాళ్ళు చెప్పండి వీళ్ళిద్దరిలో. ఇప్పుడు మనం ఇలా చేస్తుంటే మనల్ని చూసి పిచ్చివాళ్ళు అంటారు. మనం కాదు పిచ్చివాళ్ళం, వాళ్ళు పిచ్చివాళ్ళు, మనం తెలియగల వాళ్ళం. వీఆర్ స్మార్ట్. అనన్యా చింతయంతో మాం ఏజనా పర్యుపాసతే, ఉన్న వాటిని నా కోసం ఉపయోగించుకునే వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఇంకా నేను ఇస్తాను అన్నాడు భగవంతుడు. చాలా స్మార్ట్, వీడు స్మార్ట్ అనుకుంటాడు. మనం స్మార్ట్, ఆయన స్మార్టర్, స్మార్టెస్ట్. భగవంతుడిని మోసం చేయలేవు. ఆయన అంటాడు, నువ్వు వెళ్ళు ప్రపంచాంకంలో ఎన్ని కావాలో కోరుకో, అవన్నీ కూడా నీకు సుఖాన్ని ఇవ్వవు, అప్పుడు నా దగ్గరికే రావాలి నువ్వు చివరికి అని చెప్పాడు ఆయన. వింటే కదా మనం. ఎవరండి భగవద్గీత అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది? భగవద్గీత అర్థం చేసుకునే లోపల మనకు ఆకలి లాగుతూ ఉంటుంది, నిద్ర లాగుతూ ఉంటుంది, అటువైపు మమకారం లాగుతూ ఉంటుంది, మా అబ్బాయి, మా అమ్మాయి, ఫ్యామిలీ ఫంక్షన్లోనే లాగుతూ ఉంటుంది మనిషిని. మాయ. ఆ మాయని దాటి ఇందులోకి వచ్చిన వాడు విజయుడు అని అర్థం. అంతగా తేలిక రాలేరు. గురుకృప కావాలి, భగవద్భక్తి తీవ్రమైన నిర్మలమైన భక్తి కావాలి దానికి. అలా ఉండి వచ్చిన వాళ్ళకే అలా ప్రాప్తి కలుగుతుంది, అందరికీ రాదండి. శరీర వ్యామోహం, శరీర అభిమానం, ధనభిమానం, గృహ అభిమానం, బంధువుల అభిమానం ఉన్న వ్యక్తికి రాదు. దేవుడి మీదనే ఉండాలి అభిమానం. దేవుణ్ణి పొందడం కోసం ఇవన్నీ సాధనాలు, వాటి మీద ఉండకూడదు మనసు. ధన వ్యామోహం ఉన్నవాడికి భగవంతుడు అందడు, శరీర వ్యామోహం ఉన్నవాళ్ళకి భగవంతుడు అందడు, అందినట్లుగా కనపడతాడు వాళ్ళు అనుకుంటారు. అందుకని ప్రతి మనిషిలో దుఃఖం ఉండడానికి కారణం భగవంతుడు దూరంగా ఉంటే దుఃఖం ఉంటుంది, భగవంతుడు మనలో ఉంటే దుఃఖమే ఉండదు. భగవంతుడు ఆయన యొక్క శక్తిని తెలుసుకోవాలి మనం. అదే చెప్తున్నాడు అర్జునుడు, శృణ్వత అపి అమృతం. నీ యొక్క అమృత స్వరూపాన్ని గురించి వింటూ వింటూ ఉన్నా కూడా, శృణ్వత నాస్తి తృప్తి, నాకు తృప్తి రావడం లేదు ఇంకా ఇంకా. అందుకని మళ్ళీ చెప్పు, తృప్తి రావడం లేదు అర్జునుడు. కృష్ణ చెప్పవలసినది అన్నాడు. ఏం చెప్తారు కృష్ణ పరమాత్మ? వచ్చే వారం చెప్తారు. ఆయన ఆలోచిస్తున్నారు కృష్ణ పరమాత్మ. పర్వాలేదు చెప్దాం అర్జునుడికి, బాగా శ్రద్ధగా అడుగుతున్నాడు, శ్రద్ధగా వస్తున్నారు స్టూడెంట్స్, చెప్దాం అని చెప్పి విభూతి యోగాన్ని ఇంకా విస్తారంగా చెప్పబోతున్నారు అద్భుతంగా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.